పట్టుకుని, ఓ పిశాచమా నువ్వు దొరికావు అన్నాడు. అది హడిలిపోయింది. బాబు, ఆ నాడు ఏదో తెలియక నీ భుజం ఎక్కానరా బాబు. నువ్వు నన్ను పట్టుకోవడానికి మాంసం భోజనం పెట్టావని తెలిస్తే నీ ఇన్విటేషన్ స్వీకరించి విందు భోజనానికి వచ్చేదాన్ని గాను, హాయిగా పద్మాకర్ గారి ఉపరాణానికి ఆఖరి రోజున వెళ్ళి చక్కెర పొంగల్ తినేదాన్ని నన్ను వదిలేయ్యంది. నిన్ను శిక్షించడానికి కాదు, మీ పిశాచాల యొక్క ఆచారాలు మీవి, మీ భోజనం మీది. మిమ్మల్ని అందరినీ శిక్షించడం నా వృత్తి కాదు. కేవలం ఒక కోరికతో వచ్చాను. నీ కాలికొన్న ఒక నూపురం నేను కొట్టాను, రెండవ నూపురం కావాలి. అది ఇస్తే కానీ మా ఆవిడ సంతోషించదనగానే ఓ సదా అని చూస్తూ ఉండగా ఆ పిశాచం ఒక అందగత్తేని స్త్రీగా మారిపోయింది. ఈ పిశాచాలకి కామరూపాలు ఉంటాయి. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు. అదొక అందగత్తిగా మారిపోయింది. మారి, నాయన ఈ నూపురమే కాదు, నీకు ఇంకొక వరం కూడా ఇస్తున్నాను. చాలా కాలం క్రితం నేను ఈ శ్మశానంలో ఒక శవాన్ని పీక్కు తినడానికి వచ్చాను. పాపం అక్కడ ఒక స్త్రీ శవం కనపడింది. ఆ స్త్రీ శవం అనాథ. ఆ శవం పక్కనే ఒక ఆడపిల్ల కూడా పడున్నది. తర్వాత నాకు అర్థమయ్యింది, దురదృష్టవంతురాలైన ఒక స్త్రీ దిక్కులేక తన ఆడపిల్లతో కలిసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ చచ్చిపోయింది. పక్కనే అనాథ అయినటువంటి ఆవిడ కూతురు కూడా ఉంది. ఆ శవాన్ని తినడానికి వచ్చిన నాకు దివ్య దృష్టి వల్ల విషయం అర్థమయ్యి ఆ శవాన్ని పీక్కు తినేసి ఆ శవం పక్కన ఉన్న ఆడపిల్లను తీసుకొచ్చి పెంచాను. ఆ పిల్లకి పిశాచాలే తల్లి అనుకుంటుంది, కానీ తాను మానవ స్త్రీ అని తెలియదు. ఆ అమ్మాయి ఎవరి అమ్మాయో ఇప్పటికీ నాకు తెలియదు, కానీ పరమ సౌందర్యవతి, మెరుపు తీగిలో ఉంటుంది. అందుకని విద్యుత్ ప్రభా అని పేరు పెట్టాను. నా కాలికి ఉన్న నూపురములు వాళ్ళమ్మ నూపురాలు. అంటే వాళ్ళమ్మ బహుశా ఏ రాజుగారి భార్యో, ఏ యుద్ధంలో భర్త చచ్చిపోయాడో, అవన్నీ నేను ఇప్పుడు ఆరా తీయలేను. ఆవిడ నూపురాలు నా కాళ్ళకున్న నూపురాలు. అందులో ఒక నూపురం నీ భుజం మీద ఎక్కినప్పుడు నువ్వు కనిపెట్టి లాక్కున్నావు, అపహరించావు. రెండవ నూపురం ఇప్పుడు నీకు ఇస్తాను. ఈ నూపురాలు ఎందుకు ధరించానో తెలుసా? నేను పెంచిన మానవ స్త్రీకి కళ్యాణం చెయ్యాలి. ఒక వీరుడైన మానవుణ్ణిచ్చి పెళ్లి చెయ్యాలి. ఆ మానవుడికి ఇవి కట్నంగా ఇద్దామనే ఉద్దేశంతో దాచాను. కాబట్టి ఈ రెండో నూపురం కావాలంటే నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే నూపురం ఇస్తాను అనగా ఈయన మళ్ళీ డైలమ్మాలో పడ్డాడు. ఇప్పుడే నాకు పెళ్ళయింది, రాజుగారు కూతురు పెళ్లి చేసుకున్నాను, ఆవిడకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం పాపం. కాబట్టి రేపు మళ్ళీ శ్మశానానికి వస్తాను, నువ్వు మాత్రం పారిపోకు అనగా పిశాచాలు మాటిస్తే తప్పవండి, మేము మనుషులమా అబద్ధాలు ఆడడానికి అది, మానవులమా అసత్యాలు ఆడడానికి అనగా శభాష అన్నాడు ఆయన. నిజంగానండి, మానవుల కంటే పిశాచాలు అయ్యాం. దిక్కుమాల పిశాచాలు అసత్యాలు ఆడవు, మానవులు అన్ని అబద్ధాలు నోరు తెలిస్తే కంపు. రేపు మళ్ళీ వస్తానని బయలుదేరి ఇంటికి వచ్చాడు ఆయన. భార్యామణిని పిలిచాడు. భార్యామణి, పాపం పిశాచం కోరిక తీరుద్దామంటే అలాగే చేద్దామండి పాప, పిశాచం ఎంత ఉత్తమురాలు, తన కూతుర్ని పెంచింది, ఇప్పుడు నువ్వు కాకపోతే దిక్కెవరు అవుతారు, అలాగే చేసుకో, నూపురం మాత్రం నాకు ఇచ్చేయండి అలాగే అని అన్నాడు ఈయన. మరునాడు మళ్ళీ వెళ్ళాడు. విద్యుత్ ప్రభాం నూపురంచ హేమాబ్జమపి లభ్య సహా. ఆ శ్మశానానికి వెళ్ళగానే రాక్షసు వచ్చింది. ఏమంటావు నాయన అంటే మా ఆవిడ ఒప్పుకుంది అన్నట్ట. అయితే అల్లుడు ఉంది వెంటనే, అల్లుడు గారు రండని శ్మశానంలో పిశాచాల సాక్షిగా, పిశాచమంతరాల సాక్షిగా, పిశాచ లగ్నంలో పిశాచం చేత పెంచబడిన ఈ మానవ స్త్రీ నా చేతిలో పెట్టి ఇదిగో ఈ కూతురు నీకు ఇచ్చేశాను, నూపురం కూడా నీకు ఇచ్చేస్తున్నాను. ఇది కాక ఎప్పుడు ఎవరు ఇంతని మరో కానుక ఇస్తున్నాను అని ఒక బంగారపు తామర పువ్వు ఇచ్చింది. ఈ తామర పువ్వు నీ దగ్గర పెట్టుకో. ఈ తామర పువ్వు దగ్గర ఉన్నవాడికి ఎప్పుడూ నీరసం రాదు, ఉత్సాహం వస్తుంది. సాధారణంగా మానవులకు కొంత పని చేశాక నీరసం వస్తుంది, శక్తి తగ్గిపోతూ ఉంటుంది, అలసట వస్తుంది. ఈ తామర పువ్వు కుడి చేతిలో ధరించిన వాడికి అలసట ఉండదని ఆ తామర పువ్వు ఇచ్చింది. ఈ తామర పువ్వుని, నూపురాన్ని, విద్యుత్ ప్రభాని కలిగి పేరు కలిగినటువంటి ఆ స్త్రీని వెంట పెట్టుకుని నగరానికి వచ్చాడు ఆయన. మదన లేఖకి నూపురం ఇచ్చాడు, తామర పువ్వు ఈ పిశాచం చేత పెంచబడిన విద్యుత్ ప్రభకి ఇచ్చాడు. ఇప్పుడు రాజుగారు చూశాడు ఇది. నాయనా, ఈ తామర పువ్వు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇటువంటి తామర పువ్వులు ఇంత పూర్వం ఎక్కడ నేను చూడలేదు. పైగా ఈ తామర పువ్వు దగ్గరున్నవాడికి నీరసం రాదని మీ పిశాచి పత్తగారు చెప్పిందన్నావు. ఇలాంటి తామర పువ్వు నాకు కూడా ఒకటి సంపాదించవా అన్నాడు రాజుగారు. రాజుగారు కోరితే కాదనకూడదు కదా. ఈయన మళ్ళీ శ్మశానం దగ్గరికి వచ్చాడు. అత్త అత్త అన్నాడు. పిశాచాలు అత్తలైతే చాలా లాభాలు ఉన్నాయి. అందుకని మళ్ళీ అత్తగారు వచ్చింది. ఏమిటి నాయన నిమిషాలు గారు వస్తావు, ఏదో రాత్రిపూట మా భోజనాలు మాకు ఉంటాయి, అందులో December 31st అయ్యే. ఓ పక్కనేమో డ్రంక్ అండ్ డ్రైవ్ అని గొడవలు ఆ గొడవ. ఈ సమయంలో ఇక్కడికి వచ్చి కాస్త కళ్ళు తాగి ఏదో కాస్త ఇంత మాంసం తిందాం అనుకుంటుంటే నీ గొడవ ఏమిటంటే, అత్తగారు చీటికి వాటికి రాను గారు, ఈసారి నా కోరిక తీర్చు, మా మామగారికి ఇలాంటి తామర పువ్వులు కావాలి, ఈ తామర పువ్వు ఇంకోటి ఇమ్మనగానే అమ్మ బాబోయ్ ఆ కోరిక మాత్రం కోరకు అన్నది. ఏ ఎందుకన్నాడు ఈయన, ఇక్కడికి 100 యోజనముల దూరములో ఒక భయంకర శ్మశానం ఉన్నది. ఆ శ్మశానానికి ఆస్ఫోట కపాలుడు అని పేరు కలిగినటువంటి ఒక బేతాళ చక్రవర్తి ఉన్నాడు. ఆయన నరాస్తి భూషణుడు అనేటటువంటి బేతాళుడు తెచ్చాక రాజయ్యాడు. ఆయన కనుసన్నలలో ఉంటుంది ఒక కొలను. ఆ కొలనులో ప్రతి పూర్ణిమకి ఒక బంగారపు తామర పువ్వు పుడుతూ ఉంటుంది. ఆ కొలను మామూలు కొలను కాదు. ఒకప్పుడు ఇంద్రుడు తన దివ్యశక్తితో ఆ కొలను తయారు చేశాడు. ఆ కొలనులో పూర్ణిమకి ఒక బంగారపు తామర పువ్వు పుడుతుందని, ఆ పువ్వును ధరించిన వాడికి జీవితంలో నీరసం రాదని ఇంద్రుడు చెప్పాడు. ఆ కొలనుని బేతాళుళ్ళంతా ఆక్రమించారు. ఆ బేతాళుడి యొక్క పర్యవేక్షణలో ఉంటుంది. ఓసారి ఆ బేతాళ చక్రవర్తి మా పిశాచాలందరినీ భోజనానికి పిలిచాడు. నేను కూడా భోజనానికి వెళ్ళాను. సరిగ్గా అనుకోకుండా ఆ రోజు పూర్ణిమ, తామర పువ్వు ఆ కొలంలో పుట్టింది. అందరూ భోజనం చేస్తూ ఉంటే నేను భోజనం విడిచిపెట్టి ఆ తామర పువ్వుని అపహరించి పట్టుకొచ్చాను. దాంతో ఆ ఆస్ఫోట కపాలుడు అనే బేతాళుడు నా కొలనులో కార్తీక పూర్ణిమ నాడు బంగారపు తామర పువ్వు పుట్టింది, దాన్ని అపహరించిన వాళ్ళు ఎవరో కనిపెట్టి దాన్ని తీసుకురండి, వాళ్ళ అంతం చూస్తానన్నాడు. అందుకని నేను ఎవరికీ కనపడకుండా ఈ తామర పువ్వు ఎవరికీ కనపడకుండా దాచేశాను, అది నీకు ఇచ్చాను, కాబట్టి నేను ఎవరికీ దొరకను కదా అనుకున్నాను. ఎందుకంటే తామర పువ్వు ఇప్పుడు నీ దగ్గర ఉంది కనుక, దొంగ సొమ్ము నా దగ్గర దొరికితే ఆ బేతాళుడు నన్ను చంపుతాడు. ఆ బేతాళుడు కాపలా కాస్తున్న సరోవరం దగ్గరికి వెళ్ళడం కష్టం, వెళ్ళినా వాడితో యుద్ధం చేయడం కష్టం. వాడు ఎంతమందినైనా చంపేస్తాడు. వాడి దగ్గర ఉన్న ఈ తామర పువ్వులు, పూర్ణిమకు తామర పువ్వు వస్తుంది అనగానే అదే ఆ రహస్యం. నువ్వు నీ బుధం మీద ఎక్కించుకుని దూరంగా నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపో, నేను చూసుకుంటాను ఆ బేతాళుడి సంగతి. నేను అశోకదత్తుణ్ణి, మహావీరుణ్ణి, ధనుర్విద్య ఎరిగిన వాణ్ణి, నా దగ్గర బ్రహ్మాస్త్రం కూడా ఉంది, కాబట్టి నేను ఆ బేతాళుడు అంతం చూసి తామర పువ్వు తెచ్చుకుంటానన్నట. అల్లుడు ఎందుకైనా మంచిది, ఇంకోసారి ఆలోచించుకో అన్నదట ఆవిడ. ఆ బెంగ నీకు అక్కర్లేదు, పూర్వం అర్జునుడు ఎటువంటి వాడు అటువంటి వాడిని నేను, ఈ బేతాళుళ్ళు లేకపోతే బ్రహ్మరాక్షసులు నా ముందు నిలబడరన్నట. ఇతని గొప్పతనం తెలుసు ఆవిడికి. తననే గట్టిగా పట్టుకుని గుంజితే హడిలిపోయింది. కాబట్టి ఇతడు మహావీరుడని కనిపెట్టి మళ్ళీ పూర్ణిమ నాటికి ఇతన్ని భుజం మీద ఎక్కించుకుని ఒక మైలు దూరంలో ఆ శ్మశానం చూపించి, అక్కడే కొలనుంది, అక్కడే శ్మశానం ఉంది, అక్కడే ఈ బేతాళుళ్ళు ఉంటారు, నేను అక్కడికి వచ్చానంటే దొరికిపోతాను, నిన్ను వదిలేసిపోతున్నాను అని వాడిని దింపి రివ్వు ఎగిరిపోయింది. ఈ ఇతడు అక్కడికి వెళ్ళి అట్టండి. సరిగ్గా ఈయన వెళ్ళే సమయానికి పూర్ణిమ చంద్రుడు ఆకాశంలో ఉదయిస్తున్నాడు. కొలనులో నుంచి తామర పువ్వు బయటకు వచ్చింది. మహావీరుడు సాహసంగా అక్కడికి వెళ్ళాడు. ఆ తామర పువ్వు కొలనులో నుంచి బయటకు తీశాడు. దదర్శ బేతాళపతిం తంచహంతుం ప్రచక్రమే. ఈతడా తామర పువ్వు కోసి ఒడ్డుకొస్తున్న సమయంలోనే ఈ బేతాళ రాక్షసులంతా హుమ్ అంటూ అరుచుకుంటూ వచ్చారట. ఆ బేతాళులందరికీ నాయకుడు ఆస్ఫోట కపాలుడు. అంటే ఎవరో మీకు నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే నిన్న విన్నారు గనక సగం కథ. వీళ్ళ అన్నగారు విజయదత్తుడు శ్మశానంలో మాంసం నోట్లో పడ్డం వల్ల బేతాళుడు అయిపోయాడని చెప్పాం కదా, వాడే వాళ్ళకి నాయకుడు. అతడి నేతృత్వంలో వీళ్ళంతా వచ్చి పడ్డారట. ఓరి దుర్మార్గుడా, నువ్వేనా ఒకప్పుడు పూర్ణిమ నాడు ఇక్కడికి వచ్చి మా తామర పువ్వు పట్టుకుపోయింది, ఎవరు పట్టుకెళ్ళారో తెలియక అల్లాడిపోతున్నాం, ఈ దెబ్బతో నీ అంతం చూస్తాం, మళ్ళీ మానవ మాతృడెవ్వడు ఈ కొలన దగ్గరికి రాడు, వచ్చినా ఇందులో ఉన్న తామర పువ్వులు అపహరించడు అని పలికి ఈ బేతాళుడు రాక్షసుల్ని ఉసిగులిపెట్ట. మహావీరుడు అశోకదత్తుడు గండ్రగొడ్డలతో కొంతమంది బేతాళుని చంపేశాడు, కత్తితో కొందరిని చంపాడు, ధనుష్టంకారం చేసి బాణాలతో కొంతమందిని చంపాడు. చిట్ట చివరికి బేతాళులందరూ చావగా ఈ ఆస్ఫోట కపాలుడు ఒక్కడే మిగిలేట. వాడితో మల్ల యుద్ధం చేసి కింద పారవేసి మోకాలుతో ఒక కుమ్ము కుమ్మి గొడ్డలు ఎత్తేట నరకడానికి. క్షణం ఆలస్యమైతే ఈ ఆస్ఫోట కపాలుడి తల తెగేది. ఇంతలో ఆకాశంలో ఒక అద్భుతమైన కాంతి పుట్టింది. అత్రాంతరే మహాతేజ నామ్నా విజ్ఞప్తి కౌతుక విద్యాధరపతి ప్రాప్య విమానే నమబ్రవీత్ అశోక దత్త విప్రేంద్ర సాహసం మాకృత ఇతి. ఆ సమయంలో ఆకాశంలో ఒక విమానం వచ్చింది. ఆ విమానం ధగధగా వెలిగిపోతోంది. ఆ విమానంలో విజ్ఞప్తి కౌతుకుడు అనే విద్యాధరుడు ఉన్నాడు. ఆయన విద్యాధరులకు నాయకుడు. ఆయన వచ్చాడు. ఆయన శరీరం నుంచి వస్తున్న కాంతితో ఆ శ్మశానం అంతా వెలిగిపోయిందిట. దాన్ని బట్టి విద్యాధరులు ఎటువంటి కాంతితో ఉంటారో తెలుసుకోండి. అతడు, అశోకదత్త వద్దు వద్దు, ఈ సాహసం వద్దు, ఇతన్ని చంపవద్దన్నాడు. ఏ, ఎందుకు చంపకూడదు ఈ రాక్షసుణ్ణి, వీడెంతో పాపాత్ముడు, నరమాంస భక్షకుడు అని తలెత్తి చూశాడు అశోకదత్తుడు. ఆ పైనున్న విద్యాధరుణ్ణి చూడడంతో అశోకదత్తుడు తన శరీరం విడిచిపెట్టి వెంటనే సుకర్ణుడనే విద్యాధరుడిగా మారిపోయాడు. ఎందువల్ల మీకు తెలుసు కదా, గాలవుడు ఏమని శాపం పెట్టాడు, నాయనా సుకర్ణ, నువ్వు విజ్ఞప్తి కౌతుకుడనే విద్యాధరుణ్ణి చూడగానే మానవ శరీరం విడిచిపెట్టేస్తావు, విద్యాధరుడు అయిపోతావు అన్నాడు. అందుకే శాపిముక్తి అయిపోయింది అనమాట. అప్పుడు నేను విద్యాధరుడిగా మారిపోయి పైకి వెళ్ళాక ఏమిటిది, నాకు ఆ మానవ శరీరం ఏమిటి, మళ్ళీ ఈ శరీరం ఏమిటి అన్నట్ట. అప్పుడు విజ్ఞప్తి కౌతుకుడు, నాయన ఈ బేతాళుడు ఎవరనుకుంటున్నావు, సొంత అన్న నీ అన్న, మీ అన్నయ్య సుదర్శనుడు, సుకర్ణుడని పేరు కలిగిన నీవు మా విద్యాధరులు, మీరిద్దరూ గాలవుడనే ముని దగ్గరికి వెళ్ళారు అని ఆ కథ అంతా చెప్పాట. గాలవుడి యొక్క కూతుర్ని కాంతిమతిని ఈ దుర్మార్గుడు అపహరించాడు. ఆవిడ బలాత్కరించబోగా గాలవుడు శపించాడు. ఆ శాపం వల్ల వీడు బేతాళుడయ్యాడు. నువ్వు అపరాధం తక్కువ గనక విజ్ఞప్తి కౌతుకుడనే విద్యాధర నాయకుడిని చూడగానే శాప విముక్తి పొందుతామన్నాడు ఆ ముని. అదిగో శాపం ఇలా విముక్తి అయ్యింది, నన్ను చూడడంతో నీకు మానవ శరీరం పోయింది. మీ అన్నయ్యకి మాత్రం శాప విముక్తి కాదు, వాడు బేతాళుడు, అలాగే మాంసం తింటూ బతకవలసిందే అనగా ఈయన కన్నీళ్లు పెట్టుకున్నట్ట. సుకర్ణుడు, తండ్రి నువ్వు మా అందరికీ నాయకుడివి, అనేక మహిమలు కలిగిన వాడివి, నీ దయవల్ల నాకు శాప విముక్తి అయ్యింది, అందుకే నిన్ను కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను, మా అన్నయ్యకి శాప విముక్తి కలగాలి. తర్వాత పాపం విద్యుత్ ప్రభ, మదన లేఖిని వీరిద్దరు నా భార్యలు, పెళ్ళై గట్టిగా ఏడాది కూడా తిరగకుండానే భర్తగారు విద్యాధరుడి స్వర్గానికి వెళ్ళిపోతే వాళ్ళేమైపోతారు అనగా ఆయన చిరునవ్వు, రవి బంగారంలో పడితే రాగి కూడా బంగారంలో శోభిస్తుంది, నిన్ను పెళ్లి చేసుకున్న మదన లేఖిని విద్యుత్ ప్రభ నీతో పాటు విద్యాధర లోకానికి వచ్చి నీతో పాటే సుఖంగా జీవించే వరం ఇస్తున్నాను. కానీ ఈతడికి మాత్రం అంత తేలిగ్గా శాప విముక్తి కాదు, వీడు చేసిన పాపం మామూలు పాపం కాదు, మహానుభావుడైన బ్రాహ్మణోత్తముడి కూతుర్ని అపహరించాడు, ఆ బ్రాహ్మణ శాపానికి గురయ్యాడు, బ్రాహ్మణ శాపానికి గురైన వాడు బాగుపడాలంటే అంత తేలిక కాదన్నట్ట. అప్పుడు ఆయన ఎలా అనగా విద్యాధరుడికి ఒక ఆలోచన వచ్చింది, కష్టకాలంలో గురువుని ఆశ్రయించాలి, మనందరికీ గురువు నారదుడు అని వెంటనే నారదుడిని భక్తితో ధ్యానించాడు. నారదుడు అక్కడ ప్రత్యక్షమైపోయాడు. అంటే నారదుడు వంటి గురువులు ఈ ప్రపంచంలో దొరకరని చెప్పాను కదా మీకు. నారదుడు తెల్లని కాంతి కలిగిన వాడు, వేణ మీటుకుంటూ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ నారదుడు లేని నాడు రామాయణం లేదు, నారదుడు లేకపోతే భాగవతమే లేదు. వ్యాసుడి చేత భాగవతం రాయించింది ఆయన, వాల్మీకి చేత రామాయణం రాయించింది ఆయన, ఎంతోమందికి దివ్య బోధ చేసి తరింపజేసింది ఆయన, పాపాత్ములని శాప విముక్తులను చేసి రక్షించింది ఆయనే. ఎవడైనా అహంకరిస్తే నెత్తిమీద మొట్టిగా మొట్టి ఆ అహంకారం తొలగించేవాడు ఆయనే. అందుకే ఇంకా నారదుడు అంటేనే నా శరీరంలో ఎక్కడ లేని ఆనందం వస్తున్నమాట. అసలు బహుశా నేను నారదుడు యొక్క వంశతోనే పుట్టుంటానులేండి. ఆయన వచ్చి, నాయన అశోకదత్త, ప్రస్తుతం సుకర్ణ, మీ అన్నగారి భయంకర పాపం నుంచి విముక్తి కలిగించే ఒక తీర్థం ఉన్నది రామేశ్వరం దగ్గర, చక్రతీర్థానికి పక్కనే ఒక కుండం ఉన్నది, ఆ కుండంలో స్నానం చేస్తే రామేశ్వరం వెళ్ళడం వల్ల సగం పాపాలు పోతాయి, చక్రతీర్థ దర్శనం వల్ల మరికొన్ని పాపాలు పోతాయి, ఆ చక్రతీర్థం పక్కనున్న కుండంలో మీ వాడు సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే బేతాళ రూపం నుంచి వాడికి విముక్తి వస్తుంది అన్నాడు. వెంటనే బేతాళుడి రూపంలో ఉన్నటువంటి ఆ విజయదత్తుని తీసుకుని విమానం ఎక్కించుకుని సుకర్ణుడు, ఈ విజ్ఞప్తి కౌతుకుడు, వాళ్లతో పాటు విద్యుత్ ప్రభ, మదనలేఖిని, వీళ్ళందరూ రామేశ్వరం వెళ్ళారు. దీని పేరే సేతుమహిమ కదా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది బ్రహ్మకండంలో సేతుమహిమ. ఆ సేతువు దగ్గరికి వెళ్ళడమే ఒక అదృష్టం అన్నారు. అందుకే ఇక్కడ అక్కడికి వెళ్ళారట. వెళ్ళి విమానం ఆపి కిందకి దిగారు. భక్తి శ్రద్ధలతో అక్కడున్నటువంటి చక్రతీర్థం పక్కనున్న తీర్థం దగ్గరికి వెళ్ళారు. ఆనాటికి కేవలం దానికి దివ్యతీర్థమని పేరు. అసలు పేరు ఏమిటో తెలియదు ఆనాటికి దివ్యతీర్థం అనేవారు. ఆ తీర్థం దగ్గర నారదుడు సంకల్పం చెబుతూ ఉండగా వీళ్ళందరూ స్నానం చేశారు. బేతాళ రూపంలో ఉన్నటువంటి సుదర్శనుడు అందులో స్నానం చేయడంతో వాడి భయంకర పాపమంతా హాహాకారం చేస్తూ నేల మీద కూలిపోయి చచ్చిపోయింది. ఆ క్షణమే పాపం నాశనం అయిపోయిందనమాట. సుదర్శనుడు తమ్ముడితో పాటు ఆ తీర్థానికి నమస్కరించి పదే 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 ఆ తీర్థాన్ని ప్రశంసించాడు. ఘోరాం వేతాళతాం త్యక్త్వా దివ్యతాం నయదాప్తవాన్. అతి భయంకరమైన బేతాళ శరీరం విడిచిపెట్టేశాడు వాడు. అందమైన విద్యాధర రూపం పొందాడు. బేతాళుడిగా ఉన్న సుదర్శనుడి యొక్క పాపం తొలగించింది గనక దానికి ఆ రోజు నుంచి బేతాళ తీర్థం అని పేరు వచ్చింది అనమాట. అంత పూర్వం ఆ పేరు లేదు దానికి, బేతాళ తీర్థం అని అలా పేరు వచ్చింది. అతడు దైవానుగ్రహం పొంది తిరిగి తన విద్యాధర లోకానికి వెళ్ళిపోయాడు. ఇదంతా సౌనకాది మునులకు సూత్రుడు చెబుతున్నాడు నైమిషారణ్యంలో. చూచారా ఎటువంటి పిశాచాలకైనా విముక్తి కలిగించే తీర్థం అది. భయంకర బ్రహ్మరాక్షసులు కూడా అందులో స్నానం చేసి విముక్తి పొందారు. ఆనాడు బేతాళ రూపంలో ఉన్న సుదర్శనునికి విముక్తి కలిగించిన తీర్థం బేతాళ తీర్థం అని పిలువబడింది. ఆ తీర్థానికి జీవితంలో ఒకసారైనా వెళ్ళాలట. ఎందుకని మనం కూడా తెలియక ఏ పాపాలు చేసామో తెలియదు. కొందరు మేము ఏ హత్య చేయలేదు అనొచ్చు. ఎలకల్ని చంపడము పాపమే, మనం బతకడానికి చంపాలి. రోజు దోమల్ని కొట్టి చంపేస్తున్నారా లేదా, హిట్ టిక్ టిక్ అని కొడుతున్నారా లేదా, కాబట్టి దోమల్ని చీమల్ని చంపుతూనే ఉన్నాం. ఇక ఆదివారం వచ్చిందంటే ఎన్ని మేకల పేకలు ఎగిరిపోతున్నాయో తెలియదు, ఏ రకాలైన జీవులు ఎగిరిపోతున్నాయో తెలియదు. ఇవన్నీ మనకి తెలియకుండా వచ్చే కొన్ని దోషాలే. ఈ భయంకర హత్యల నుంచి విముక్తి పొందడానికి రామేశ్వరం వెళ్ళిన వాడు 24 తీర్థాల్లో స్నానం చేయాలి. అందులో బేతాళ తీర్థంలో తప్పక స్నానం చేయాలి. మీకు మొదటి రోజే చెప్పాను కదా, మొత్తం రామేశ్వరంలో ముఖ్య తీర్థాలు 24. ఆ చతుర్విశ తీర్థాల్లో రామతీర్థం, చక్రతీర్థం, బేతాళ తీర్థం ఇవన్నీ ముఖ్యమైనవి. ఈ బేతాళ తీర్థం ఇటువంటిది. ఒకసారి జై శ్రీరామనండి. ఎందుకన్నారు అంటే రామచంద్రుడి పేరు మీదుగా అది రామేశ్వరం అయ్యింది కదా. అందువల్ల ప్రతి తీర్థ మహిమ విన్నాక ఒక్కసారి రామస్మరణం చేశాడు సూతుడు. అందుకని మనం కూడా రామస్మరణం చేశామన్నమాట. ఇక ఆ తర్వాత బేతాళ తీర్థంలో ఎన్నో పిశాచాలు స్నానం చేసి పిశాచి జన్మాల నుంచి విముక్తి పొందాయి. ఇప్పుడు ఒక అద్భుతమైన కథ, మరొక దివ్య కథను మీకు చెప్పడం మొదలుపెట్టాడు. దీనికి మంగళతీర్థం అని పేరు. మీకు ప్రారంభంలో చెప్పారు కదా మంగళతీర్థం అని ఒక తీర్థం ఉన్నదని. ఇప్పుడు మంగళతీర్థానికి సంబంధించిన మహిమని సూతుడు సౌనకాదులకి చెప్పడం మొదలెట్టాడు. అసలు స్కాందపురాణం చాలా ఆశ్చర్యమైందండి. దాదాపు 85,000 శ్లోకాలు కలిగిన ఈ స్కాందపురాణంలో ఏ ఖండం తీసుకున్నా ఆశ్చర్యమైన కథలే, అపూర్వమైన కథలే, చాలా చిత్రంగా ఉంటాయి. ఈ క్షేత్రాల మహిమలు పరమభక్తుల కథలు అన్నమాట, అద్భుతమైన కథలు అవి. పూర్వకాలంలో సీతాకుండమునకు పక్కనున్న మంగళతీర్థంలో స్నానం చేయకుండా ఎవరూ వచ్చేవారు కాదు. మంగళతీర్థంలో ఒక్కసారి స్నానం చేసినంత మాత్రం చేత మంగళములు కలుగుతాయి. సర్వమంగళ అని అమ్మవారికి పార్వతికి పేరు, లక్ష్మీదేవికి మంగళదేవత అని పేరు. అమ్మవారు పార్వతికి సర్వమంగళ అని, లక్ష్మీదేవికి మంగళదేవత అని, ఇద్దరికీ మంగళ శబ్దం ఉన్నది. ఆ ఇద్దరూ ఒకేసారి స్నానం చేయటం వల్ల ఈ తీర్థమునకు మంగళతీర్థం అని పేరు వచ్చిందిట. ఇద్దరూ ఒకేసారి స్నానం చేయడం కష్టం కదా, సర్వమంగళ మంగళదేవత ఇద్దరూ స్నానం చేసి మంగళతీర్థం అని పేరు తెచ్చిపెట్టారు. ఆ తీర్థం సీతాకుండానికి దగ్గరలో ఉంటుంది, సీతాకుండం నుంచి చాలా దగ్గర. నిరంతరం లక్ష్మీదేవి అక్కడ నిర్వసిస్తూ ఉంటుందిట. సన్నిధత్తే సదా యత్ర కమలా విష్ణువల్లభ అలక్ష్మీ పరిహారాయ యస్మిల్ సరశివై సురాహ. నిరంతరం లక్ష్మీదేవి విష్ణుపత్ని కమల పద్మ అని పేరు కలిగిన అమ్మ అక్కడే ఉంటుంది. అందుకే అందులో స్నానం చేస్తే దరిద్రదేవత తొలగిపోతుంది. అలక్ష్మి అంటే దరిద్రదేవత. అలక్ష్మీ పరిహారం కోసం, దారిద్ర్యం తొలగడం కోసం, జ్యేష్ఠా పరిహారార్థం తప్పనిసరిగా మంగళతీర్థంలో స్నానం చెయ్యాలి. ఒకప్పుడు దేవతలంతా సురాహ దేవతలు ఇంద్రుణ్ణి వెంట పెట్టుకుని అక్కడికి వచ్చారు. అక్కడ యజ్ఞం చేశారు. ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపాక బ్రహ్మహత్యా పాపము, మిత్రహత్యా పాపము ఇవన్నీ పొందాళ్ళండి. ఆ పాపం వల్ల ఆయన సంపదంతా పోయింది. అప్పుడు ఆయన దేవతలు ఇక్కడికి తీసుకొచ్చి ఇందులో స్నానం చేయించారు. అప్పుడు బృహస్పతి సంకల్పం చెప్పాడు. సంకల్పపూర్వకంగా స్నానం చేయగానే ఆయన పాపాలు తొలగాయి, తిరిగి ఇంద్రసింహాసనం పొందాడు. అందుకని అప్పటి నుంచి పరమమంగళతీర్థం అని కూడా పిలుస్తారు, సురామంగళతీర్థం అని కూడా పిలిచేవారట. ఒకప్పుడు భూలోకంలో సోమవంశంలో మనోజవుడనే ఒక రాజు పుట్టాడు. ఆయన చంద్రవంశంలో పుట్టాడు, పరాక్రమవంతుడు. ఆయన అదృష్టం బాగుండి, ఆయన భార్య కూడా ఉత్తమురాలు. మొదట్లో బాగా చదువుకున్నాడు, జ్ఞానం పొందాడు, వేదాలు చదివాడు, బ్రాహ్మణుల్ని గౌరవించాడు. కొంతకాలం పోయిగా బాగా డబ్బు వచ్చింది. డబ్బు వచ్చాక అహంకారం పెరిగిందిట. ఎవరో అన్నారు, నువ్వు బ్రాహ్మణ భక్తి కలిగిన వాడివి, ఎంతోమంది బ్రాహ్మణులకి భోజనం పెట్టావు, అందువల్ల ఎంత గొప్పవాడివి అయ్యావని పొగిడితే ఆయన మీసం వెలేసి, అంటే ఈ బ్రాహ్మణుడు లేకపోతే ఆ మాత్రం డబ్బు సంపాదించలేనా అని అహంకరించి బ్రాహ్మణ ద్వేషం పెట్టుకున్నాడు. పోయే కాలం వచ్చినప్పుడు విప్రద్వేషం కలుగుతుంది అని నేనల్లే వ్యాసుడు అన్నాడు. అన్నద్రోహం బ్రహ్మద్రోహం మిత్రద్రోహం నకారయేత్ అంటోంది స్కాంద పురాణం. ఎప్పుడు అన్నద్రోహం చెయ్యకు. అన్నద్రోహం అంటే ఏమిటి? అన్నం పెట్టిన వాడికి ద్రోహం చెయ్యకు. ఒక్కసారైనా నిన్ను పిలిచి నీకు ఇంత అన్నం పెడితే యావ జీవితం అని గుర్తుపెట్టుకోవాలి. నేను నిజం చెప్తున్నానండి, మా మేనత్తలు ఎంతో ప్రేమగా అన్నం పెట్టారు. ఇప్పుడు ఆ మేనత్తలు గుర్తుకు తెచ్చుకుంటున్నాను. మా పెద్దనాన్నగారు దేవుళ్ళు లాంటి వాడు, ఆయన చదువుకునే రోజులు అన్నం పెట్టాడు, ఆయన గుర్తుకు తెచ్చుకున్నాను. నిన్నే చెప్పే పెద్దనాన్నగారు అబ్బాయి నల్లకుంట దగ్గర సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టాడు ఆయన 79లో. ఇప్పటికీ తలుచుకుంటున్నాను. మా పెద్దనాన్నగారు కూతుళ్ళు చిన్నప్పుడు ఆదరించారు, చదువుకోవడానికి అంత ఎంతో అన్నం పెట్టారు వాళ్ళు, కాఫీ ఇచ్చారు. అయినా మర్చిపోకుండా గౌరవిస్తున్నాం మనం, అది ధర్మం. అది అసలు నీకు ఎందుకు పెట్టాలి? ఎవడైనా ఇంత అన్నం వద్దా? పెట్టారు, పెట్టారు కాబట్టి వాళ్ళని యావజ్జీవితం గుర్తుపెట్టుకోవాలి. అన్నం పెట్టిన వాడికి ద్రోహం చేస్తే, కృతజ్ఞత విడిచిపెట్టి వాడిని మర్చిపోతే అటువంటి వాడు రాక్షసుడై పడతాడు, నరకాల పాలవుతాడు, నాశనం అయిపోతాడు, వచ్చే జన్మలో ముష్టెత్తు బతుకుతాట. కాబట్టి అన్నద్రోహం చేయకూడదు. గురుద్రోహం పొరపాటును కూడా గురుద్రోహం చేయకూడదు. ఒక్కసారి గురువు గారిని చేరి ఆయన దగ్గర మంత్రోపదేశం పొంది ఆయన పురాణములు విని బయటికి వెళ్ళాక ఆయన తిట్టడం మొదలు పెడితే ఆ దౌర్భాగ్యుడు ఎప్పటికీ బాగుపడడు, వచ్చే జన్మల్లో 100 జన్మలు కుక్కై పడతాట. ఆ తర్వాత చండాలుడు అవుతాడు. ఏకాక్షర ప్రదాతారం యో గురున్నాభిమంజతే సస్యయోని శతంగత్వ చండాలత్వం అవాప్నుయాత్తు. ఒక్క అక్షరం చెప్పినా గురువు గురువే, మంత్రమిచ్చిన గురువుని గౌరవించక ఆయన అవమానించేవాడు సహా స్వయోని శతంగత్వ అంటే 100 జన్మలకు ఒక్క జన్మ ఎత్తుతాట. ఆ తర్వాత చండాలుడై పడతాడు. ఆ తర్వాత అనకూడని మాటలు ఏవో అంటాడు, ఏ దేవతల్లో తిడతాడు, అయ్యప్ప స్వామిని తిడతాడు. దాంతో అయ్యప్ప భక్తులు వచ్చి ఎత్తిమీద కొడతాడు, తర్వాత మళ్ళీ బొక్కలో పడతాడు. ఇక తర్వాత వాడిని రక్షించేవాడు ఎవడు ఉండడు. ఇలా ఇలా నీచ జన్మలు ఎత్తుతూనే ఉంటారు. ఎప్పుడు ఇలాగా గురుద్రోహం చేస్తే. బ్రహ్మద్రోహం నకారయేత్, పొరపాటును కూడా బ్రాహ్మడికి ద్రోహం చేయకూడదు. ఎటువంటి వాడు అంటే వాడు ఎప్పుడు వీలున్నంత వరకు ఉపకారం చేయడానికి ఇష్టపడతాడు. నీకు ఓపిక లేదా మాట్లాడడం మరి వదిలి, తిట్టడం ఎందుకు, అతనికి ద్రోహం చేయటం ఎందుకు? కాబట్టి ముఖ్యంగా పురోహితులకు అసలు ద్రోహం చేయకూడదు. అలా బ్రహ్మద్రోహం చేసిన వాడు కూడా ఇలాగే నీచ జన్మలు ఎత్తుతాడు. ఆఖరిది 4 చెప్పారు, మిత్రద్రోహం కూడా మంచిది కాదన్నారు. కానీ వాటన్నిటికంటే ఈ 3 మరీ ప్రమాదం అట. అందువల్ల పురాణాలను వినాలి మనం. అనవసరంగా ఎవరితోటి విరోధం పెట్టుకోకూడదు, ఎవరికి ద్రోహం చేయకూడదు. అందులో ముఖ్యంగా చెప్పగా అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం నకార ఎత్తి చేశారా, ఇక వాడికి ప్రాయశ్చిత్తం లేదు. ఇది కలియుగం కనుక ఏదొద్దంటే అదే చేస్తున్నారు. అంటే మీలాంటి పుణ్యాత్ములు గురించి చెప్పడం లేదు, అలాంటి పిచ్చి పనులు చేసే పాపాత్ముల గురించి చెప్పాం. ఈ రాజుగారికి పొగరు వచ్చింది. దాంతో ఏం చేశాట, వాడవడం వల్ల నేను బాగుపడటం ఏంటని వాళ్ళ మీద పన్నులు వేశాడు. ఆ తర్వాత వాళ్ళు అగ్రహారాలు లాగేసుకున్నట్టండి. అసలు అగ్రహారాలు లాక్కోవడమే పాపం. లుబ్ధ లుబ్ధస్య కామదుష్టస్య మతిరేవం బభూవ విప్రగ్రామే కరాదానం కరిష్యామితి నిశ్చిత. డబ్బు మీద వ్యామోహం పెరిగింది, ద్వేషం పెరిగింది, అందుకని విప్రగ్రామే అంటే బ్రాహ్మణులకి ఇచ్చిన అగ్రహారాల మీద పన్నులు వేస్తాను. మళ్ళీ మామూలు పని కాదు, అందరూ 10 రూపాయలు కడితే వీళ్ళు 1000 రూపాయలు కట్టాలన్నాడు, కట్టకపోతే అవన్నీ లాగేసుకోండి అన్నట్టు అగ్రహారాలు లాక్కున్నాడు. పెళ్లి చేసుకుంటే వాళ్ళ మీద పన్ను వేసాడు. అంతే కదండి, హిందువుల మీదే ఎవడన్నా పన్నులు వేసేది, మిగతా మతాల మీద పన్ను వేయమనండి, మనకి ధైర్యం ఎక్కువ లేదు కదా, అందుకని మనం అంటే అందరికీ లోకువే. అలా ఆ రోజుల్లో రాజుగారు వీళ్ళ మీద పడ్డాడు, చాలా పాపాలు చేశాడు, వద్దన్న వాళ్ళని కొట్టడం మొదలెట్టాడు. చివరికి ఆమె ఎంత స్థితికి వచ్చాడో తెలిసిన, ఆలయాల్లో అర్చన చేసేటటువంటి వాళ్ళందరి మీద పన్ను వేసేట. ఎందుకంటే అక్కడ బ్రాహ్మణులు ఎక్కువగా అర్చకులుగా ఉండేవారు కనుక. శివ విష్ణువాది దేవానాం విత్తాన్యాదత్తరాగత. శివాలయం విష్ణువాలయం అనే తేడా లేకుండా ఆలయాల్లో అర్చకులుగా చేసే వాళ్ళ పొట్ట కొట్టేశాడు. అసలు నిజంగా దుస్థితికి తీసుకుపోయేట దుర్మార్గుడు. వాళ్ళకి పళ్ళెంలో వేసే డబ్బులు కూడా లాగేసేట. అంటే వీడు కూడా తెలియకుండా ఆ రోజుల్లో ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ అయ్యాడనమాట. ఎన్ని కష్టాలు కొడుతున్నారండి, నిజంగా చెప్తాను నేను. కొన్ని చోట్ల అర్చకులు చూస్తే హృదయం కరిగిపోతుంది. అందుకని గుళ్ళో కాకుండా బయటికి పిలిచేవలసి వస్తుంది డబ్బులు వాళ్ళకి. పాపం వాళ్ళ మేము గొడవ చేసేస్తున్నారు ఎక్కడ చూసినా సరే. భగవంతుడు అనుగ్రహిస్తాడు, ఏమైనా ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది, మీరంతా బాగు చేస్తారని నేను నమ్ముతున్నాను, మళ్ళీ పూర్వపు వ్యవస్థ వస్తుంది, గుడిగోపురాల మాన్యాలు తిరిగి ఆ గుళ్ళకి దక్కాలని కోరుకుందాం అన్నమాట. సరే, ఈ రాజుగారు ఈ పాపాలు చేశాడు. ఆలయాల్లో నర్చకుల దగ్గర సొమ్ములాగడం వల్ల, అగ్రహారాలు సొమ్ములాగడం వల్ల, పిచ్చ పనులు చేయటం వల్ల క్రమంగా వాడి తపశ్శక్తి నశించిపోయింది. పాపం వాడిని పట్టుకున్నది. పాపం బాగా పండగానే ఏమవుతుందనమాట, అధికారం నుంచి ముందు బయటకు వస్తాడు. పుణ్యం ఉన్నంత వరకు అధికారం అండి, పుణ్యం పోగానే అధికారం పోతుంది. ఆ రోజుల్లో గోలభుడని ఒక రాజు ఉన్నాడు. ఆయనే వీడికంటే పెద్ద గొప్పవాడు కాదు, కానీ వీడంత నీచుడు కాదు. ఆ రాజుగారికి ఇతనంటే చాలా కాలం నుంచి ద్వేషం. వీడిని ఎలా అయినా పడగొట్టాలనుకున్నాడు. వీడి మీద నిఘా పెట్టాడు. వీడి సేనా నాయకుల్ని తన వైపుకు తిప్పుకున్నాడు, డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చాడు, సొరంగ మార్గాలు తెలుసుకున్నాడు. అంతఃపురంలోకి వెళ్ళడానికి సొరంగ మార్గాలు ఉండేవి పూర్వం, అవి కూడా కనిపెట్టాడు. కనిపెట్టి ఒక రాత్రి వేళ సొరంగ మార్గం గుండా కొంతమంది సైనికుల్ని పంపాడు. చుట్టూతా కూడా సైనికుల్ని పెట్టాడు. చతురంగ బలాలతో వచ్చి దాడి చేశాడు. నిజానికి అతడు వీరుడే, కానీ ఈ విప్రద్వేషం వల్ల, ఆలయాలకు అపచారం చేయటం వల్ల శక్తి కోల్పోయాడు. ఒకప్పుడైతే ఈ గోలభుణ్ణి చిత కొట్టగలిగేవాడు. చెప్పాక పాపిష్టి వాడు అవటం వల్ల మొత్తం పవర్ అంతా పోయింది, వీడి శక్తి అంతా పోయింది. యుద్ధంలో తుక్కుగా ఓడిపోయాడు. భార్యని కొడుకుని వెంట పెట్టుకుని రాత్రికి రాత్రి నాన్న దిక్కులేక గుర్రం ఎక్కి పారిపోయాట. చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు. ఏకాదశాక్షౌహిణీసుడై పెంపున పొంపిరిపోవునప్పుడమిరేడు. 11 అక్షౌహిణీల సైన్యం ఉండేదటి వాడు వెంట ఒకప్పుడు. టీవీగా సింహాసనం మీద కూర్చున్నవాడు ఒక్క అక్షౌహిణీ సైన్యం కలిగిన గోలభుడి చేతిలో ఓడిపోయి ఒక్క గుర్రం మీద భార్యని కొడుకుని వెంట పెట్టుకుని దిక్కులేక పారిపోవాల్సి వచ్చింది. ఇదే కాలప్రభావం. అందువల్ల డబ్బున్న రోజుల్లో విర్రవేగద్దు, అపచారాలు చెయ్యొద్దు. నాకేవో అవార్డులు వచ్చాయి, నాకు గౌరవాలు వచ్చాయి, నాకు డబ్బు వచ్చింది, నా వెంట 10 మంది జనం ఉన్నారు అనే అహంకారం ఎప్పుడూ పొందకూడదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనం. అహంకారం క్రమక్రమంగా పతనానికి తీసుకెడుతుంది. అహంకారం వల్ల నోటి నుంచి ఏం మాటలు వస్తాయో తెలియదు. దానివల్ల ఏమవుతుంది, ఆవులు పశువులు వాటిని ఎందుకు పూజ చేయాలంటాం, లేదా అసలు జ్యోతిష్ శాస్త్రాన్ని తిడతాం, వేదాలను తిట్టడం మొదలు పెడతారు, వేద పండితులు తిట్టడం మొదలు పెడతారు. ఇలా పిచ్చి మాటలు పెరుగుతాయి, క్రమంగా పతనం అయిపోతాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. శంకరాచార్యులు వారు ఎన్నోసార్లు చెప్పారని చెప్పారు కదా మీతోటి,
మాకురుధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలహ సర్వం మాకురుధన జన యౌవన గర్వం.
అన్నిటికంటే డబ్బు ఉంటే ఎక్కువ అహంకారం వస్తుంది, కాబట్టి ధనం ఉందని ఎప్పుడూ గర్వం పొందకు. ధనం కంటే గొప్పది ఇంకో గర్వం జనం. మన వెనకాల 10 మంది జనం ఉంటే వీడు చప్పట్లు కొడుతూ ఉంటే అబ్బో ఎంతమంది ఉన్నారో నాకేదో కీర్తి వచ్చేసింది, స్టార్డమ్ వచ్చింది అనుకుంటాడు. స్టార్డమ్ కాదు, స్టార్ డస్ట్ వస్తుంది తర్వాత. ఈ జనం 10 మంది జై జై అని చప్పట్లు కొట్టేస్తే నేను గొప్ప అనుకుంటాడు అని వాడు ఇప్పించాడు, ఇదో భ్రమ. కాబట్టి ధనం ఉందని, జనమున్నారని, మూడవది యవ్వనం ఉందని అసలు అహంకరించకు. యవ్వనం చాలా విచిత్రమైనది, క్షణాల్లో పోతుంది. కళ్ళు మూసి తెరిచేలో ముసలాళ్ళు అయిపోతున్నాం కదండి. నాకు ఇంకా కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగంలో జాయిన్ అయినట్టే ఉంది, చూస్తుంటే అప్పుడే ఎంత వయసు వచ్చిందో అనిపిస్తోంది. నేనంటే కొంచెం దేవుడు దేవాలయం ఎప్పుడు చూసినా 25 కుర్రాళ్ళు కనబడతాను, కానీ ఇప్పుడు చాలామంది ఉందండి పాపం. ఇప్పుడు తాతగారికి పెళ్లి రోజులు గుర్తుకొస్తున్నాయిట, జీలకర్ర బెల్లం పెట్టుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. జీలకర్ర కాదు ఇప్పుడు, బుర్ర కాస్త తెల్లబడిపోయింది, నెత్తి మీద వెంటుకలు ఊడిపోతాయి. అలా అయిపోతుంది కాలం, క్షణాల్లో నిన్నటి దాకా కుర్రాడు ఇవాళ ముసలాడు అయిపోతాడు. కాబట్టి యవ్వనం ఎంతకాలం ఉంటుందండి? ఇట్టే మాయమైపోతుందన్నమాట. వ్యాఘ్రీవ తిష్టతి జరా, ముసలితనం ఆడపులిలో పొంచి ఉంటుందిట. పులుల్లో మగపులి కంటే ఆడపులి డేంజర్. ఆడపులి పొదల్లో పొంచి పొంచి టక్కన గొంతుకు పట్టుకుంటుంది, ముసలితనం కూడా అలాగే పట్టుకుంటుందన్నమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే బాగుండనిపిస్తుంది కదా. ఆ చదువుకున్న రోజులు, కొత్తగా ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు, పెళ్లిలో పీటల మీద కూర్చున్నప్పుడు, ఆ ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళుగా తగులుతున్నప్పుడు, జీలకర్ర బెల్లం నెత్తి మీద పెడుతున్నప్పుడు, ఆ రోజులు గుర్తుకొచ్చి అప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఏం వెళ్ళడం ఉండదు, అటు వెళ్ళలేడు, ఇటు వెళ్ళిపోతాడు. తర్వాత 4 మోసేస్తారు. కాబట్టి ధనం, జనం, యవ్వనం ఉన్నాయనే గర్వం ఎప్పుడూ పొందదు, క్షణంలో పోతాయి. ఆ అహంకారం వీడి పతనానికి మూల కారణమయ్యింది. దిక్కు లేక పెళ్ళాన్ని బిడ్డల్ని పోషించుకోలేక అడవికి వెళ్ళిపోయాడు పాపవాడు. భయంకర కేకారణ్యంలో పడ్డాడు. దాహం వేస్తోంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు.
శోకాభిభూత సహసా మోహం సముపజగ్మతు.
భార్య కొడుకు ఇద్దరు శోకం పొందుతూ ఉంటే ఇంకా ఏడ్చిన నన్ను క్షమించండి, మీకు అన్నం పెట్టలేకపోతున్నాను అన్నట్ట. ఆకలి పెరుగుతోంది, దాహం పెరుగుతోంది, మంచినీళ్ళు ఇవ్వడానికి మంచినీళ్ళు లేవు, తిండి లేదు, ఎలా? అప్పుడు వాడికి పాత రోజులు గుర్తుకొచ్చాయట. భార్యామణి, ఇదంతా నేను చేతులారా తెచ్చుకున్న కర్మయోగం. ధనమున్న రోజుల్లో మహానుభావులైన బ్రాహ్మణుల అగ్రహారాలు లాక్కున్నాను, వేదం చదువుకున్న వాళ్ళని తిట్టాను, ఒక్క బ్రాహ్మడికి భోజనం పెట్టానా?
చైత్రమాసే ప్రియే చిత్ర నక్షత్రే పానకం మయా ఫనసానాం ఫలం సాధు కదళీ ఫలమేవా.
చిత్తా నక్షత్రం వచ్చినప్పుడు బ్రాహ్మడికి ఇంత పానకం పెడితే చాలా మంచిదని శాస్త్రం. చిత్ర అనే నక్షత్రం వచ్చినప్పుట పానకం దానం చేస్తే దాహానికి ఎప్పుడూ బాధపడ్డ జీవితంలో. అడవిలోకి వెళ్ళినా మంచినీళ్ళు దొరుకుతాయి, లేదా ఏ రైల్లోనో ఇరుక్కుపోయినప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నాం, హఠాత్గా సిగ్నల్ లేదు, రైలు ఆగిపోయింది, 4-5 గంటలు ఆ రైలు కదలడం లేదు, అప్పుడు మన కూడా మంచినీళ్ళు లేవు. కానీ చిత్తా నక్షత్రం నాడు పానకం దానం చేస్తే ఎవడో ఒకడొచ్చి మంచినీళ్ళు ఇస్తాడండోయ్. అందువల్ల మంచినీళ్ళు వేళకి దొరకాలంటే చిత్ర అనే నక్షత్రం నాడు పానక దానం చెయ్యాలి. అరటిపండు, పనసపండు శ్రీరామనవమి నాడు దానం చేస్తే ఎక్కడున్నా నీకు వేళకింత అన్నం దొరుకుతుంది. అవి నేను చెయ్యలేదు, సరికదా? శివాలయానికి ద్రోహం చేశాను, శివమాన్యం లాక్కున్నాను, విష్ణు ఆలయాలకు ఉన్నటువంటి అర్చకుల దగ్గర నుంచి డబ్బులు లాగేశాను, అవన్నీ నన్ను ఇప్పుడు పట్టి పీడిస్తున్నాయి. తర్వాత కొబ్బరి చెట్ల మీద కూడా పన్నేసేట్టు వీడు, అగ్రహారాలు కొబ్బరి చెట్ల మీద పన్నేసేట్టు అక్కడ చెప్తున్నాడండి. పొరపాటును కూడా కొబ్బరి చెట్ల మీద పన్ను వేయకూడదన్నారు, అది వేశాను. ఆలయాలకు మొక్కుకుని గుండు గీయించుకోవడానికి వెళ్తారు కదా, ఏదో 10th క్లాస్ పాస్ అయితే తిరుపతి వచ్చి గుండు గీయించుకుంటాను, పాస్ అవ్వకపోతే గీయించుకోను అని మొక్కుంటారు కొంతమంది. అలా ఆలయానికి వెళ్ళి గుండు గీయించుకునే వాళ్ళకు గుండు మీద పొందేసేట కేవలం పండితుల గొప్పతో. పూర్వం మనకి జిజియా పన్ను ఉండేది, పిలక్కి పన్నేశారండి దారుణం. ఔరంగజేబు కాలంలో పిలక పెంచుకుంటే పిలక్కి పన్ను, నామం పెట్టుకుంటే నామానికి పన్ను. ఔరంగజేబు చేసిన దురాగతాలన్నీ నీకు ఆ పాపాలన్నీ తలుచుకుంటే భయం వేస్తుంది మనకి. ఆ సమయంలో కదండి శివాజీ మహారాజు వచ్చాడు, చెత కొట్టాడు వాడిని. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే అలా గుండు పండు వేశాను, అందుకే ఇప్పుడు నాకు బాగా గుండు అయ్యింది, ఇక్కడెక్కడ పండు దొరకటం లేదు. త్రిపుండ ధారణన్న కుర్యాత్తు, కనీసం త్రిపుండ్రం ధారణ చేయలేదు, విభూతి పెట్టుకోలేదు. పంచాక్షర జపస్తత, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్ర జపం చేయలేదు. అందుకే భగవంతుడు మంచి శిక్ష వేశాడు అని ఇప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. 3 రోజులుగా తిండి లేక అడవికి రావటం వల్ల, పైగా భార్య పుత్రుల యొక్క శోకం చూడటం వల్ల నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాడు, స్పృహ తప్పి కింద పడిపోయాడు. మూర్ఛాముపాయౌ విప్రా పపాత చతరాతలే, సౌనకాది మహర్షులరా భూమి మీద పడి స్పృహ కోల్పోయాడు వాడు అని సూతుడికి అది చెప్పాడు. భర్త పడిపోతే భార్యకి ఇంకా బాధ వస్తుంది కదా, అందుకని ఆవిడ గుండెలు బాదుకుంది, అయ్యో బాబోయ్ ఇలా అయిపోయాడని ఏడవడం మొదలెట్టిందిట. ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఒకటి ఉంటుందండి, ఇతని భార్య ఇతడు బ్రహ్మద్వేషంతో కొన్ని పాపాలు చేస్తున్న రోజుల్లో ఓ పేద బ్రాహ్మణుడు అనుకోకుండా అక్కడికి వస్తే వాళ్ళ ఆయనకి తెలియకుండా తన చేతుకున్న గాజులు, బంగారపు గాజులు దానం చేసేసింది. ఆ గాజుల వల్ల పేద బ్రాహ్మణుడు తన కూతురికి పెళ్లి చేసుకున్నాడు, సుఖంగా బతికాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది, గురువులను బ్రాహ్మణులను పేదవాళ్ళని రక్షించడానికి, ఆకలితో మాడిపోతున్న వాళ్ళకి అన్నదానం చేయడానికి భర్తకి తెలియకుండా కూడా దానం చేయొచ్చు, తక్కిన వేళల్లో అలా చేయకూడదు. మొగుడికి తెలియకుండా పుట్టింటి వారికి సొమ్ము పెట్టకూడదు, కానీ గురువులు ఎవరైనా వస్తే వాళ్ళకి గాజులు దానం చేయడం పుణ్యమే. అలాగే మహానుభావులు ఎవరైనా ఆకలితో మాడిపోతుంటే పేదవాడు కదండి వాడు అన్నానికి మాడిపోతున్నప్పుడు పేదవాడికి ముష్టివాడికి ఇంత అన్నం దానం చేయొచ్చు. ఆవిడ ఒకప్పుడు అలా దానం చేసింది, ఆ దాన ఫలితం ఈ కష్టకాలంలో ఆవిడ కాపాడిందిట. ఎలా కాపాడింది, ఆ సమయంలో అక్కడికి ఒక ఋషి వచ్చాడు. ఆ ఋషీశ్వరుడు తెల్లవారులేస్తే మనందరి స్తోత్రాలు అందుకునే వ్యాసుడి తండ్రి పరాశరుడు. ఇవాళ వేదవ్యాసుని తలుచుకోకుండా ఎవరూ ఉండలేము, వ్యాసుని తలుచుకోలేదంటే ఇక వాడు అనవసరం, వాడు పుట్టడం దండగ. ఆ వేదవ్యాసుడి తండ్రి పరాశరుడు మహానుభావుడు, ఆయన ఆ ఏడుస్తున్న రాజపత్నిని పిల్లవాడిని చూసి అక్కడికి వచ్చాట. అది పూర్వజన్మ సుకృతం. ఇందాక చెప్పాను కదా, ఓ పేద బ్రాహ్మడికి చేతులుకున్న బంగారపు గదులు దానం ఇచ్చేసింది, ఆ పుణ్యం వల్ల ఆయన అక్కడికి వచ్చాడు. ఎలా ఉన్నాడు ఆయన, జటావల్కల సంవృత, జటాజూటాలు ధరించాడు, నారచీరలు కట్టుకున్నాడు. వల్కలము అనేది నారబట్టక వాడతారు. భస్మోద్ధూళిత సర్వాంగ, ఒళ్ళంత విభూతి పూసుకున్నాడు. త్రిపుండ్రాంకిత మస్తక, తల మీద కూడా త్రిపుండ్రం ధరించాడు. రుద్రాక్షమాలాభరణ శతయజ్ఞోపవేతవాన్, రుద్రాక్ష మెడలో వేసుకున్నాడు. తర్వాత మాట విన్నారా, శతయజ్ఞోపవేతవాన్, యజ్ఞోపవేతం ధరించడం కాదు, తెల్లని యజ్ఞోపవేతం వేసుకున్నాడు. చాలామంది యజ్ఞోపేతాలు మట్టి కొట్టుకుపోతున్నాయి, దాన్ని ఎప్పటికప్పుడు తోముకోవాలి, తెల్లగా ఉండాలి యజ్ఞోపవేతం. అందుకని నాయనలారా యజ్ఞోపేతం తెల్లగా ఉండాలి అని చెప్పడం కోసమే శత తెల్లని యజ్ఞోపవేతం ధరించిన వాడు వచ్చాడని చెప్పారు. అసలు వ్యాసుడు ఎంత గొప్పవాడండి, ఎక్కడన్నా నాయన మీ యజ్ఞోపేతం తెల్లగా ఉంచుకోండి అని చెప్పక్కర్లా, చెప్పకుండా చెప్పడం అంటారు దీన్ని. పరాశరుడి యజ్ఞోపేతం స్పష్టంగా తెల్లగా ఉంది, అంటే స్వచ్ఛంగా ఉంది, ఆయన ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేసుకుంటున్నాడు. అంతేగాని వీపు మీద మట్టి కోక్కోవడానికి వాడుకుని దాన్ని పాడు చేయట్లేదు అని చెప్పడం అన్నమాట. పరాశరో నామ ముని ఆజగామ ఎదురుచ్చయ, అనుకోకుండా వచ్చాడు ఆయన, అలా స్వేచ్ఛగా తిరుగుతూ తిరుగుతూ అక్కడికి వచ్చాడు. ఆ రావడమే వాళ్ళ సుకృతం. పరాశర ముని వచ్చాడు, ఇంకా మునిని చూడటంతో ఈవిడ ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడిపోయింది, మహానుభావ రక్షించు రక్షించు నా భర్త స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోయాడో లేక ప్రాణం విడిచిపెట్టాడో కూడా తెలియటం లేదు. ఆపన్నులను రక్షించటం నీ ధర్మం, మీ తాత వశిష్ఠుడు, మీ తండ్రి శక్తి, నువ్వు, నీ కొడుకు వ్యాసుడు, మీరంతా లోకోద్ధరణ కోసం జన్మించారు, నన్ను రక్షించనగా. అప్పుడు ఆయన చిరునవ్వునవి, అమ్మ అసలు నువ్వెవరివి, ఈ పడిపోయిన ఆయన ఎవరు, ఈ పిల్లాడెవరు అన్నట్ట. ఆయనకి అన్నీ తెలుసు, అయినా అడగకుండా సలహా ఇవ్వకూడదు కనుక ఆవిడ్ని అడిగాడు. కాత్వం శుశ్రూణి కశ్చాసౌ యశ్చాయం పతితః అగ్రతః అయం శిశుశ్చకస్తే స్యాత్. వరుసగా మూడు అడిగాడు, నువ్వెవరివి, నీ ఎదురుగుండా స్పృహ తప్పి పడిపోయిన వాడు ఎవడు, ఈ శిశువు ఎవరు అనగా అప్పుడు ఆవిడ చెప్పింది, అయ్యా ఇక్కడికి దగ్గరలో ఉన్న చంద్రవంశపు రాజుని మీరు వినే ఉంటారు, ఆయన పేరు, ఆయనే ఈయన, ఇతడు చంద్రవంశంలో పుట్టిన మహారాజు గారు, చాలా గొప్పవాడు, వీరుడు, అతని భార్యని నేను, నా ఎదురుగుండా స్పృహ కోల్పోయిన ఆయన స్వయంగా హస్తినాపుర మహారాజు, ఇక ఈ కుర్రాడు మా అబ్బాయి, వీడికి చంద్రకాంతుడు అని పేరు. ఈ వీరుడు దురదృష్టవశాత్తు శత్రువుల చేతిలో చావు దెబ్బతిన్నాడు, గోలభుడు అనే శత్రువు చేతిలో దెబ్బతిన్నాడు. కాలం కలిసిరాక మేము ఇక్కడికి పారిపోయి వచ్చాం. మూడు రోజులుగా మలమల మాడిపోతున్నాం, మంచినీళ్ళు లేవు, తిండి లేదు. మా ఆయన పేరు మనోజవుడు, మనోజవం పోయి మానసిక వేగం పోయి కదల్లేక పడిపోయాడు. ఇతన్ని రక్షించండి, కాపాడండి అనగానే ముందు పరాశరుడు కాసి నీళ్లు తీసుకున్నట్ట, కమండలంలో నీళ్లు, రాజుగారి మొహం మీద జల్లాడు. మంత్రజలం వల్ల, పరాశర మహర్షి కమండల జలం వల్ల టక్కు లేచి కూర్చున్నాడండి ఆయన. కూర్చోగానే భార్య వచ్చి, పరాశరుల వారు వచ్చారు మన అదృష్టవశాత్తు, ఈ పుణ్యాత్ముడే నీకు ప్రాణదానం చేశాడు, ఆయన కాళ్ళ మీద పడవయ్యాను కానీ కాళ్ళ మీద పడ్డట్టు ఆయన పడి, మహాత్మా నిజంగానే నేను చాలా అపరాధం చేశాను, నాకు తెలుసు నేను ఎంత పిచ్చి పని చేశానో, ఎటువంటి పాపం చేశానో తెలుసు. బ్రహ్మద్రోహం వల్ల, విప్రులకు ద్రోహం చేయటం వల్ల, ఆలయాలకు ఉన్న సొమ్ములు ఆక్కోవటం వల్ల ఈ దుస్థితిలో పడిపోయాను, నన్ను అనుగ్రహించండి. ఎటువంటి పాపాత్ములైనా రక్షించే పుణ్యాత్ములు మీరు. ఈ లోకంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయని వాడు ఎవడు ఉంటాడు, తప్పు చేసిన వాళ్ళందరూ నాశనం అయిపోవాలని కోరుకోరు కదా మీరు. మహానుభావులు పాపాత్ములు ఉద్ధరించడం కోసమే లోక సంచారం చేస్తారు, మీరు కూడా ఇలాగే వచ్చారు నన్ను రక్షించండి అనగా, అప్పుడైనా ఒక క్షణం ఆలోచించాడు, నీ పాపం అంత తేలిగ్గా పోయేది కాదయ్యా, దశాబ్దం పాటు విప్రుల్ని పీడించావు, ఆ పాపం చాలా ముద్దయి పట్టుకుంది నిన్ను, ఆ పాపాల రాశిని అంత తేలిగ్గా భస్మం చేయలేం అన్నట్ట. ఈ మనోజవుడు వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు, నువ్వేం చేస్తావో తెలియదు, నీ కాళ్ళు పట్టుకున్నాను, నేను విన్నాను వేదవ్యాసుడు అష్టాదశ పురాణ కర్త అని, బ్రహ్మసూత్రాలు రాశాడని, పంచమ వేదం రాశాడని, ఆ మహానుభావుడి పాద ధూళి తగిలితే చాలు పంచమహాపాతకాలు కూడా తొలగిపోతాయని విన్నాను, అంతటి వ్యాసుడి తండ్రివి నువ్వు, నీ కాళ్ళు పట్టుకున్నాక నీ పాద ధూళి నా నెత్తి మీద పడ్డాక ఇంకా నేను పాపాత్ముడిని ఎలా అవుతాను, నేను పుణ్యాత్ముడిని అన్నాడు. ఇవన్నమాట గొప్ప తెలివితేటలంటే, పరాశర మహర్షి పాదాల ధూళి తగిలిన తర్వాత కూడా పాతకం ఉంది అంటే ఇంకా ఆయన పరాశరుడు అయ్యి ఉండడు అన్నట్ట. అలా పొగడాలండి పొగిడేటప్పుడు, గురువుగారు అండి ఏ మిమ్మల్ని పట్టుకున్నాక కూడా నాకు కష్టం ఎలా వస్తుందండి, రాదండి అన్నారంటే గురువుగారు గరిగిపోతారు. గురువుని ఎలా పొట్టలో వేసుకోవాలో కూడా అది కళ. ఇలా అనగానే వెంటనే మహర్షి చిరునవ్వు నవ్వాడు, రాజా ఇన్నాళ్ళకి నీకు తెలివితేటలు వచ్చాయి, ఇక నువ్వు శత్రుజయం పొందినట్టే, నీ పాపాలు తొలగించే ఒక మార్గం చెబుతున్నాను విను. ప్రాయాత్ సేతుం సముద్దిశ్య స్నాతుం మంగళతీర్థకే. మంగళతీర్థం అని ఒక తీర్థం ఉన్నది, రామేశ్వరం దగ్గర ఉన్నది, అది చాలా గొప్ప తీర్థం. అందులో స్నానం చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి, దుర్నిమిత్తాలు అపశకునాలు తొలగిపోతాయి, దుర్నిమిత్తం అంటే అపశకునం అనమాట, అపశకునాలు తొలగిపోతాయి, అనేక జాతక దోషాలు పరిహారం అవుతాయి, తెలిసి కానీ తెలియక కానీ చేసిన హత్యాపాపాలు ద్రోహ పాపాలు అన్నీ తొలగిపోతాయి, మిత్రద్రోహం బ్రహ్మద్రోహం ఇలాంటి ద్రోహాల పాపాలన్నీ నశించిపోతాయి. ఒకప్పుడు రామచంద్రుడు అందులో స్నానం చేశాడు సీతాసమేతంగా, అందుకే ఇప్పటికి కూడా ఆ సరస్సులో సీతారాములు ఉంటారని చెబుతారు. నేనల్లా ఇందులో చెప్పాడు సుస్పష్టంగా అన్నమాట, ఏమని, అందులో రామ సీతాసమేత నిత్యం వసతి, నిత్యం ఉంటాడు అందులో. 82వ శ్లోకంలో చెప్పారన్నమాట, మంగళాని చ సర్వాణి సహ సీతయా రాజసప్తమ
రాఘవ తస్మిన్ సరసి సర్వలోకోపకారాయ,
సమస్త లోకాలకి ఉపకారం చేయడానికి రామచంద్రుడు లక్ష్మీదేవి అవతార స్వరూపిణి అయిన సీతతో కలిసి ఎప్పుడు అందులో ఉంటాడు. ఒకప్పుడు పార్వతీదేవి లక్ష్మి కలిసి అందులో స్నానం చేశారు. అందులో స్నానం చేస్తే ఎటువంటి పాపాలైనా పోతాయనగానే, అయితే మీరే అక్కడికి తీసుకెళ్ళండి, వెళ్ళే ఓపిక కూడా లేదన్నారట వాళ్ళు. వెనకడు ఒక సామెత ఉందిలండి, నీ నెత్తిమీద ఏదో ఉందనగానే, అయితే మీరే తీసేయండి అన్నట్టు వాడు. నెత్తిమీద ఉందని చెప్పారుగా, మీరే తీయండి అన్నట్టు. అలాగా మీరే దగ్గరుండి స్నానం చేయించండి అనగానే, ఆయన ఆకాశ మార్గంలో తీసుకెళ్ళాడు వాళ్ళని, లేకపోతే వాళ్ళు నడిచి అంత దూరం వెళ్ళలేరు. ఎక్కడి హస్తినాపురం, ఎక్కడి రామేశ్వరం, అది ఉత్తరంలో ఆ చివర, ఇది దక్షిణంలో ఈ చివర, అక్కడికి ఆకాశ మార్గంలో తీసుకెళ్ళాడు. ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి ముందు చక్రతీర్థంలో స్నానం చేయించాడు. ఆ తర్వాత ఇందాక చెప్పాం కదా, బేతాళ తీర్థంలో స్నానం చేయించాడు. ఆ తర్వాత శ్రాద్ధం పెట్టించేట అక్కడ పితృదేవతలకి శ్రాద్ధ ప్రదానం చేయాలి. అక్కడ తీర్థంలో పిండ ప్రదానం చేస్తే కొన్ని పాపాలు నశిస్తాయి, అప్పుడే మంగళ తీర్థంలో స్నానం చేసే అవకాశం వస్తుంది. అందుకని పితృ కార్యక్రమాలు కూడా చేయించాడు. అనంతరం మంగళ తీర్థంలో తాను సంకల్పం చెప్పి దగ్గరుండి స్నానం చేయించాడు. సకల పాప పరిహారార్థం మంగళ తీర్థ స్నానమహంకరిష్యే అను అని అనిపించి స్నానం చేయించాడు. అలా స్నానం చేయటంతో ఆ రాజుగారి శరీరంలో ఉన్నటువంటి నలుపు విరిగిపోయిందిట. బ్రాహ్మణులకి ద్రోహం చేయటం వల్ల ఆయన శరీరం నల్లగా అయిపోయింది. ఆ నలుపు పోయి తెల్లబడిపోయట ఆయన మళ్ళీ. తదనంతరం 3 నెలలు అక్కడే ఉండి 3 నెలలు వాళ్లతో పాటు తాను స్నానం చేశాడు ఆయన. ఏవం మాసత్రయం సస్నాతౌ సాకం ముని పుంగవః మంగళాఖ్యే మహాపుణ్యే సర్వ అమంగళనాశనే. సర్వ అమంగళాలని తొలగించే ఆ మంగళ తీర్థంలో 3 నెలల పాటు పరాశరుడు వారితో పాటు మకాం పెట్టి అక్కడే ఉన్నాడు. రోజు వాళ్ళ చేత స్నానం చేయించాడు, చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయించాడు. ఈ 3 నెలల్లో ఒక మంత్ర జపం చేయమన్నట్టండు, కొంచెం జాగ్రత్తగా వినండి. తతః పరాశరమునిః సర్వానర్థ వినాశనం రామస్య ఏకాక్షరం మంత్రం తదంతే సముపాదిశత్. రాముడి యొక్క మంత్రాల్లో ఏకాక్షర మంత్రం అని ఉన్నది. ఆ మంత్రం చాలా గొప్పది. ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు ఆ అక్షరం జపించుకుని పడుకుంటే చెడ్డ కలలు రావు, తెల్లారి సుఖంగా ఉంటాం మనం. ఆ రోజు మర్నాడు చేసే పనుల్లో విజయం లభిస్తుంది, అపజయం తొలగిపోతుంది. అందరూ చెప్పండి, రామ్ రామ్ రామ్. ఇది రాముని ఏకాక్షర మంత్రం అంటారు. ఇది అష్టాక్షరిలో కూడా కలుపుకోవచ్చు. ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఇది రామ అష్టాక్షరి మంత్రం. అందులో బీజం ఈ రామ్ అనే బీజం. ఈ మంత్రాన్ని విడిగా రామ్ 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 అని జపించవచ్చు. ఆంజనేయుడు ఇప్పటికి కూడా గంధమాదన పర్వతంలో ఆ మంత్ర జపం చేస్తున్నాడు. నేను చెప్పడం కాదు, ఇందులోనే చెప్పారు. గంధమాదన పర్వతం మీద ఏకాక్షర మంత్రం చేస్తూ ఉంటాడు హనుమంతుడని. ఆ మంత్రాన్ని పరాశరుడు ఈ రాజుగారికి మనోజవుడికి ఉపదేశించాట. నిత్యం జపించన్నాడు. ఈ 3 నెలలు ఆయన తింటున్నా తాగుతున్నా రామ అన్నాడండి. అందుకే గురుగారు మీతో ఏమన్నారు, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్. నువ్వు వండుతూ రామయ్యను వండకున్న రామయ్యను, వండిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్. నువ్వు వండిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్. రామ 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 రామ. శ్రీ రామ 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 రామ. అలా రోజు రామ రామ అని అలా అనిపించారు మీ చేత. ఆ అక్షరం తింటున్నా తిరుగుతున్నా తినకున్నా వండుతున్నా వడ్డిస్తున్నా నిద్రపోతున్నా నవ్వుతున్నా పడుకున్నా సర్వకాల సర్వావస్థలలో జపిస్తూనే ఉండాలి. అదొక గొప్ప నిష్ట. ఈతడు కూడా అలా చేశాడు. అలా చేయగా చేయగా 3 నెలలలో ఆయన జాతకమే మారిపోయింది. అపూర్వ కాంతితో మంగళ తీర్థంలో సీతారాములు దర్శనమిచ్చారు ఆయనకి. నేటికి 6 నెలలలోపు నువ్వు తిరిగి పట్టాభిషిక్తుడు అవుతావు, శత్రువులు తొలగిపోతారని సీతారాములు వరం ఇచ్చారు. ఆయన ఆనందపడి గురువుగారి పాదాలకు నమస్కరించాడు. మళ్ళీ గురువుగారిని వదిలేసి ఐశ్వర్య మధ్యాహ్నం పారిపోలేదు. ఒక్కసారి వరం రాగానే గురువు లేదు ఇంకోటి లేదు ఒక్క తోకతో సిక్కేస్తారు కదా, చూస్తూ ఉంటాం కదండి. అప్పుడప్పుడు మా యాత్రకు వచ్చేవాళ్ళు ఉన్నారే, ఆ ఫ్లైట్ వచ్చింది ఎక్కమనగానే ఇక గురువు గారు పక్కకు తోసేసి అందరూ క్యూలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు లేదు మానేశారులేండి. ఈ పురాణాల్లో ఒకసారి విన్నాక గురువుగారు ముందు మీరు వెళ్ళండి అంటున్నారు, కానీ అంత పూర్వం అయితే ఎవడికోడికి అడవడనమాట. పూర్వం రైళ్లలో తిరిగే రోజుల్లో, ఎక్కువ రైళ్లలో తిరిగే రోజుల్లో రైలు ఆగిందంటే ఇంతమంది అందరికీ గురువుగారు అంటే ఇష్టమే, భక్తే. కానీ ఎక్కడ రైలు దగ్గర మాత్రం కాదు, అందరూ ఎక్కాక ఏరి గురువుగారు, అప్పుడు ఇంకా వెరుమహోత్సవం గురువుగారు ప్లాట్ఫామ్ మీద నిలబడితే అప్పుడు ఎక్కించుకున్నారు. సరే అదృష్టం రైలు వెళ్ళలేదు అనుకోండి, ఎందుకంటే ఈ దానాపూర్ ఎక్స్ప్రెస్ అప్పట్లో ఎక్కువసేపు ఆగేది. కాస్త దానా పుచ్చుకుని దానాపూర్ ఎక్కితే ఈ దానా తినేలోపు మనకి వారణాసి వచ్చేసేది. ఇప్పుడు కొంచెం ఫ్లైట్లు బాగా కలి, ఒకప్పుడు ఫ్లైట్లు ఎక్కడున్నాయి, అంతా రైళ్ల మీద ఆధారపడి వెళ్ళేవాళ్ళం కదా. మేము మల్కాజ్గిరిలో ఓపెన్ చేస్తాం చెప్పే రోజుల్లో 2007 కాశీలో 27 రోజులు యజ్ఞం చేసే అంబాయాగం. అప్పుడు మల్కాజ్గిరిలో హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ ఉంది కదా, దశక ప్రభాకర శాస్త్రి గారు, తర్వాత మన వేంపాటి నారాయణ గారు, వెంకటనారాయణ గారు, వీళ్ళందరూ 2007 నేను చెప్పానని 2007 అంటే 15 ఏళ్ల క్రితం మే నెలలో అద్భుతంగా అంబయాగం చేయించారు. 200 మంది వచ్చారండి, కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి సికింద్రాబాద్ స్టేషన్లో ఎక్కి వీళ్ళంతా రైల్లో వచ్చారు. రిటర్న్ జర్నీలో స్పెషల్ రైల్లో వచ్చారు వీళ్ళంతా. ఆ స్పెషల్ రైలు ఏమో మధ్యలో చోట ఆగిపోతే మళ్ళీ అక్కడ ఉప్మా కూడా పట్టుకొచ్చి ఎవరో పెట్టారు, 6 గంటలు ఆగిపోయింది రైలు అపూట, అయినా ఎవడో ఒక ఆయన పట్టుకొచ్చి గురుభక్తి వల్ల వాళ్ళకి ఉప్మా పెట్టి వెళ్ళిపోయారు. భలే అనుభూతి అది. ఇప్పుడు ఆ ప్రాంతం ఎంత బాగుండేదో ఆ రోజుల్లో మేమంతా అనమాట. కనకరాజు గారు తోటలో ఉపన్యాసం చెప్పేవాళ్ళు, ఎన్ని ఉపన్యాసాలు జరిగాయండి అక్కడ, భాగవత సప్తాహం జరిగింది, రామాయణం జరిగింది, సదాచారాలు జరిగాయి. ఇప్పటికీ దశక ప్రభాకర శాస్త్రి గారు బ్యాంకులో పనిచేస్తున్నారు, ఆయన ఇంకా అక్కడే ఉన్నారు వీళ్ళంతా. అందులో వారే ఇప్పుడు రంగనాథ్ గారు వీళ్ళంతా రోజుల్లో సేవ చేశారనే బిల్డింగ్ ఇచ్చాం. అందులో చెప్పొచ్చింది ఏంటంటే ఆ కాలం వేరు, కానీ గురుభక్తి, గురుభక్తే ఎప్పుడు గొప్పదే. ఇప్పుడు రాముడు ప్రత్యక్షమయ్యాడని విజయం వస్తుందని గురువుని వదలక గురువుగారి పాదాలకు నమస్కరించి, గురుదేవ రాముడు చెప్పినట్టుగా తిరిగి నేను శత్రువుల మీదకి యుద్ధానికి వెళుతున్నానన్నట్ట. అప్పుడు పరాశరుడు యుద్ధానికి వెళ్ళాలి, రామానుగ్రహం వచ్చింది, నువ్వు గురుభక్తి కలిగి నాకు చెప్పావు కనుక గురుకటాక్షం నీకు లభించేలా చేస్తున్నాను అని టక్కన ఓ మంత్ర జపం చేయగానే ఆయన చేతిలో ఒక కోదండం వచ్చింది. ఇది వైష్ణవ ధనుస్సు, విష్ణువు నాకు ఒకప్పుడు ఇచ్చాడు, ఈ ధనుస్సు ఇస్తున్నాను. ఇది కాక నీకు అక్షయ విశుధీ చాపి, అక్షయ తోణీరాలు ఇస్తున్నాను. అంటే అమ్ములు పొదిలో ఎన్ని బాణములు తీసినా మళ్ళీ బాణాలు వస్తూనే ఉంటాయి, బాణం తీగానే ఇంకో బాణం వస్తుందన్నమాట, తరగని బాణాలు ఉండే అమ్ములు పొదిస్తున్నాను. ఖడ్గవూచ కనకత్సరు, మంచి బంగారపు పిడి కలిగి బంగారపు వర కలిగిన ఖడ్గం కూడా ఇస్తున్నాను. చర్మ అంటే డాలు ఇస్తున్నాను, గద ఇస్తున్నాను. ఇది కాక బ్రహ్మాస్త్రం కూడా ఇస్తున్నాను అన్నాడు, బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. హారకే యూర ముకుట కటకాది విభూషణం, హారాలు కిరీటం, ఇది కాక కవచం కాంచనవయం, బంగారపు కవచం అన్నీ ఇచ్చాట. గురువుగారు తలుచుకుంటే ఏదైనా వస్తుంది. ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం అన్నారండి. గురువుగారు గనక అనుగ్రహిస్తే యోగులు కూడా వెళ్ళలేని వైకుంఠమును గురించి ప్రయచ్చతి వెడతాడు. ప్రయచ్చతి అంటే వెడతాడు అన్నమాట. ఎక్కడికి? వైకుంఠం. ఆ వైకుంఠం యోగి దుర్లభం, యోగులు కూడా వెళ్ళలేరు, యోగాభ్యాసంతో తపస్సు చేసిన వాళ్ళు కూడా వెళ్ళలేని వైకుంఠం గురువుగారి అనుగ్రహం ఉంటే ఈ జన్మలోనే వెళ్ళొచ్చు. అందుకే గురువుగారు గొప్పవారు అన్నారు. ఆ గురుకటాక్షంతో ఈయనకి కవచం ఆయుధాలన్నీ వచ్చాయి, రథం వచ్చింది, రథం ఎక్కాడు, గురువుగారి చుట్టూ ప్రదక్షిణ చేశాడు, భార్యని కొడుకుని వెంట పెట్టుకెళ్ళాడు. ఓరీ గోభిల ఇప్పుడు రారా యుద్ధానికి అన్నాడు. ఆనాడు నేను బ్రాహ్మణ ద్రోహం చేయటం వల్ల, పాపాల వల్ల పతనమయ్యాను, అది నీ ఘనత కాదు, నువ్వేదో గొప్పవాడిని అనుకుంటున్నావు, ఇప్పుడు యుద్ధానికి వస్తావా లేక నా రాజ్యం ఇస్తావా అంటే నీకు రాజ్యం ఎందుకు ఇస్తాను, చావనైనా చస్తానన్నాడు అని ఘోర యుద్ధానికి వచ్చాడు. ఇంకేముంది, ఈయన ఒక్కడు ఆయన బోలెడు సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. ఒక్క పూటలో ఈ అస్త్రాలతో వాళ్ళందరినీ పీనుగు పెంటలు చేసి గోభిలుండి చంపి శత్రువుల్ని నాశనం చేసి తిరిగి తన సింహాసనం తాను పొందాడు. ఇది మంగళతీర్థ మహిమంటే. మంగళతీర్థ స్నానం వల్ల మహాపాప విముక్తుడై ఆయన రాజ్యం పొందాడు. పోయిన ఇళ్ళు, పోయిన వస్తువులు, పోయిన సౌభాగ్యం పొందడానికి ఇప్పటికి కూడా మంగళతీర్థంలో స్నానం చేస్తారు.
కాబట్టి రేపు ఆగస్టులో మేము తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు అవకాశం ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు మంగళతీర్థంలో స్నానం చేయండి. ఒకవేళ అప్పుడు కాకపోయినా ఇప్పుడు వెళ్ళేవాళ్ళైనా మంగళతీర్థానికి వెళ్ళండి, అందులో స్నానం చేయండి. తప్పక నష్టమైన వస్తువులు వస్తాయట, పోయిన వస్తువులు వచ్చి తీరతాయన్నారు. ఇది మంగళతీర్థ మహిమ. ఇంకా మరికొన్ని విశేషాలతో రేపు యథాప్రకారంగా 4వ రోజు కార్యక్రమంలో మనం కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.